ఆయనే ఈ అవతారాలు ఎత్తాడు. అందుకే దశావతారాల్లో బలరామ అవతారం చెబుతాం తప్ప కృష్ణ అవతారాన్ని చెప్పం. 10 అవతారాల గురించి భక్త జయదేవుడు చాలా అద్భుతంగా రాశాడు. అందులో మొదటిది మీనావతారం, మత్స్యావతారం, రెండోది కూర్మావతారం, మూడోది వరాహావతారం, నాలుగోది నృసింహావతారం, ఐదవది వామనావతారం, ఆ తరువాత పరశురామావతారం, ఆ తరువాత రామావతారం, రాముడి తర్వాత బలరామావతారం. కృష్ణుడే ఇవన్నీ ఎత్తాడు కనుక కృష్ణుడిని ఈ అవతారాల్లో చేర్చారన్నమాట. తర్వాత బలరాముడయ్యాక బుద్ధావతారం, బుద్ధుడయ్యాక కల్కి అనే పేరుతో పుట్టబోతున్నాడు. ఇవి 10 అవతారాలు అన్నమాట. ప్రళయ పయోధి జలే ధృతవాన శివేదం విహిత వహిత్ర చరిత్ర మఖేదం కేశవాధృత మీన శరీరా జయ జగదీశ హరే కృష్ణ జయ జగదీశ హరే. ఒకప్పుడు ఈ చరాచర జగత్తంతా నీళ్లల్లో కొట్టుకుపోయింది. అప్పుడు నీరు తప్ప మరొకటి లేదు. ఆ ప్రళయకాలంలో వేదములను సాముకుడు అనేవాడు ఎత్తుకుపోతుంటే మత్స్యావతారం ఎత్తి సాముకుణ్ణి సంహరించి తిరిగి వేదములు విధాతకిచ్చి భూమిని తిరిగి ఉద్ధరించావు. అలాంటి మేనశరీర ఓ శ్రీకృష్ణ నీకు జయము కలుగుగాక. క్షితిరతి విపులతరే తవ తిష్టతి పృష్ఠే ధరణి ధరణ కిణ చక్రగరిష్ఠే కేశవాధృత కూర్మ శరీరా జయ జగదీశ హరే. ఒకప్పుడు ఈ భూమండలాన్ని తన వీపు మీద ధరించాడు. ఆ తర్వాత రెండోసారి మందర పర్వతాన్ని దేవతలు రాక్షసులు కలిసి పాలసముద్రంలో వేసి పాలసముద్రం చిలకాలి అనుకున్నారు. అప్పుడు మందర పర్వతం కిందకి దిగిపోతుంటే దాన్ని పైకెత్తడానికి ఒక కూర్మ రూపం ధరించాడు. లక్ష యోజనములు వెడల్పు కలిగిన పెద్ద తాబేలుగా మారి ఆ వీపు మీద పర్వతాన్ని మోశాడు. అప్పుడు ఆ పర్వతాన్ని వాళ్ళు ఇలా కవ్వం తిప్పినట్టు తిప్పుతూ ఉంటే ఇంత పర్వతం వీపు మీద తిరిగిందిట. తిరిగినా వీపు మీద ఇంత దురద కూడా తీరలేదట ఆయనకి. అంటే ఆ వీపు ఎంత గట్టిగా ఉందో ఆలోచించండి. సాధారణంగా వీపు మీద దురద తీరడానికి ఇలా గోక్కుంటాం, అలా గోకినట్టు కూడా లేదట ఆ పర్వతం ఆయనకి. ఆ ధరణి ధరణ కిణ చక్రగరిష్టే, అప్పుడు వీపు మీద ఆ పర్వతం యొక్క ముద్రలు పడ్డాయి. పర్వతానికి అడుగున రాళ్ళు అవి ఉంటాయి కదా, ఆ రాళ్ళు చక్రల్లాగా చిహ్నములు పడ్డాయి. అలా చిహ్నములతో కూడిన విశాలమైన తాబేటి రూపం ధరించిన శ్రీకృష్ణ నీకు జయము కలుగుగాక. వహతి దశన శిఖరే తవ లగ్న శశిని కళంక కళేవని మగ్న కేశవాధృత సూకర రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే. ఒకప్పుడు హిరణ్యాక్షుడనే రాక్షసుడు ఈ భూమిని సముద్రంలో ముంచేశాడు. అప్పుడు ఆ హిరణ్యాక్షుణ్ణి సంహరించి ఈ భూమిని తెల్లని తన కోరల మీద పైకెత్తాడు. వరాహ రూపంలో తెల్లని పంది, ఆ తెల్లని పందికి తెల్లని కోరలు. ఆ కోరల మీద భూమిని పెట్టి పైకి తీసుకొస్తుంటే అది చూడడానికి ఎలా ఉందో తెలిసిన ఇంత భూమి ఈ కోర కంటుకున్న బురదలా ఉందట. అంటే కోర ఎంత పెద్దదో ఆలోచించండి. ఇంత భూమి వర్షాకాలంలో కాలి కంటుకున్న ఇంత పెసర మట్టిలో ఉంది అంటే ఆ శ్రీ మహావిష్ణువు యొక్క కోర పెద్ద కోర. అంత కోర మీద భూదేవి ఇంత పెసర స్టిక్కర్లా ఉంది. కొంతమంది బొట్టు నల్ల స్టిక్కర్లు పెట్టుకుంటారే, ఆ నల్ల స్టిక్కర్లాగా ఇంత పెసరు చంద్రుడిలో మచ్చలా ఉందిట. అలా భూమిని ఎంత చిన్నదాని కింద మార్చి కోరల మీద మోసిన శోకర రూప వరాహ రూప శ్రీకృష్ణ నీకు జయము కలుగుగాక. తవ్వకర్ర కమ్మలవరే నఖమద్భుత శృంగం దళిత హిరణ్య కశిపు తనుభృంగం కేశవాధృత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే. ఒకప్పుడు స్తంభాన్ని చీల్చుకుని ప్రహ్లాదుణ్ణి రక్షించడానికి హిరణ్యకశిపుడి ఆస్థానంలో నరసింహ రూపం ధరించి బయటకొచ్చాడు కృష్ణుడు. అప్పుడు ఆయన చేతులు తామర పువ్వుల్లో ఉన్నాయి. ఆ తామర పువ్వులకి చివర ఈ గోళ్ళు ఎంతో ఎర్రగా ఉన్నాయట. అందుకే తవ కరకమలవరే నఖం అద్భుత శృంగం, నీ చేతులు తామర పువ్వులు, తామర పువ్వుల యొక్క రేకులు అంచులు ఎలా ఉంటాయి అలా ఉన్నాయి గోళ్ళు. అలాంటి గోళ్లతోటి దళిత హిరణ్యకశిపు తనుభృంగం, దళిత చీల్చబడిన హిరణ్యకశిపు తనుభృంగం, హిరణ్యకశిపుడు అనేటటువంటి ఒక తుమ్మెద కనపడింది. సాధారణంగా తామర పువ్వు మీద ఏముంటాయి, తుమ్మెదలు ఉంటాయి. తామర పువ్వు ఎప్పుడన్నా తుమ్మెదని చంపుతుందా? చంపదు. కానీ తామర పువ్వుల్లాంటి నీ గోళ్లతోటి హిరణ్యకశిపుడు అనే తుమ్మెదని చీల్చి చెండాడావు. అప్పుడు ఆ రక్తం నీ గోళ్లకి ఎర్రగా తామర పువ్వులోంచి తేనె అంటుకున్నట్టుగా అంటుకుంది. అంటే నీ గోళ్ల చివరతో అంత హిరణ్యకశిపుడిని చీల్చి చెండాడేవు నువ్వు. ఎంత బలం నీది! అటువంటి ఓ నరసింహరూప ప్రహ్లాద వరద కృష్ణ, నీకు జయము కలుగుగాక. చలయసి విక్రమణే బలిమద్భుత వామన పదనఖ నీరజనిత జన పావన కేశవాధృత వామన రూప జయ జగదీశ హరే, జయ జగదీశ హరే. నువ్వు వామన రూపం ధరించావు, బలిచక్రవర్తి పరమధర్మాత్ముడు, ధర్మాత్ముడు కాబట్టి చంపడానికి లేదు. హిరణ్యకశిపుడు పాపాత్ముడు గనక చంపాడు. కానీ ఇక్కడ వచ్చేసరికల్లా బలిచక్రవర్తి పరమధర్మమూర్తి దానాలు చేసేవాడు, దానాలు చేసేవాడిని చంపడం కష్టం. అందుకని చెలయసి వంచన చేసి వామన రూపంలో వచ్చి మూడడుగులు అడిగి సమస్త లోకాలు ఆక్రమించి మొత్తం సామ్రాజ్యాన్ని తిరిగి ఇంద్రుడికిచ్చావు. అప్పుడు నీ పాదం తెగపించావు ఆకాశానికి. వామన రూపంలో ఉన్నప్పుడు ఆయన ఒక కుడికాలు పైకెత్తాడు, ఎడంకాలు కింద పెట్టాడు, ఎడమకాలుతో నేల నీలా నొక్కాడు. అప్పుడు ఆ ఎడమకాలు తామర పువ్వులా ఉంది, ఆ తామర పువ్వుకి అంటుకున్న బురదలాగా ఉందిట భూమి. కుడికాలుతో ఆకాశాన్ని తన్నాడు. అప్పుడు ఆకాశాన్ని తన్నినప్పుడు ఆకాశం ఎలా ఉంది, ఈయన పెద్ద తామర పువ్వులో ఉన్న కాలి మీద తుమ్మెదని పెట్టుకున్నట్టుగా ఉందిట. అప్పుడు తమాషా జరిగింది, ఈయన కాలు అలా పైకెత్తుతూ ఉంటే ఆ కాలును చూచి, అహో మా నాన్నగారి పాదం సమస్త లోకాలకి ఆక్రమించుకుంటూ పైకి పోతోంది, ఇప్పుడు ఈ కాలు కడుగుతాను అని బ్రహ్మదేవుడు తన కమండలంలో నీళ్లు పోసి ఆ కాలిని కడిగాడు. అందుకని ఆ కాళ్లలో నుంచి పుట్టినటువంటి నీరు భూమి మీదకి ప్రవహించింది. అంటే ఈయన పాదం అలా పైకెత్తాడు, ఆ పాదాలని బ్రహ్మ కడిగాడు, కడగ్గా ఆయన కాలి గోళ్ల నుంచి నీరు పుట్టి ఆ బ్రహ్మ కమండలంలో నుంచి వచ్చిన నీళ్లు ఆ కాలిగోళ్లని కడిగి దాంతోపాటు కొత్త నీరు పుట్టించి ఆ నీరు నేల మీదకి ప్రవహించింది. అదే ఇప్పుడు గంగా అని పిలుస్తున్నాం. అందుకే గంగ అంటే విష్ణువు యొక్క పాదాల గోళ్ల నుంచి పుట్టి విష్ణువు యొక్క కూతురయ్యింది. పదనఖ నీరజనిత జన పావన, నీ పాదాలనేటటువంటి గోళ్ల నుంచి పుట్టినటువంటి నీరజనిత నీటితోటి లోకాలని గంగ ద్వారా పవిత్రం చేశావు. అప్పుడు లోకమంతా ఏమన్నది, ఓహో శ్రీ మహావిష్ణువు పాదం వామన రూపంలో పైకి లేచింది, ఆ పాదాన్ని బ్రహ్మ తన కమండల జలంతో కడిగాడు, ఆ జలం ఇవాళ గంగానది అనే పేరుతో భూలోకానికి వచ్చింది, ఆ గంగ మామూలు గంగ కాదు బ్రహ్మ కడిగిన పాదం నుంచి వచ్చిన నీరు అని అప్పుడు జనమంతా బ్రహ్మ కడిగిన పాదం అని స్తోత్రం చేశారు. అంతపూర్వం అలా స్తోత్రం చేయలే. అప్పుడు ఆయన పాదం కడిగాకే బ్రహ్మ కడిగిన పాదం అని ఒక స్తోత్రం వచ్చింది. అన్నమాచార్యులు వారు రాసిన కీర్తన అదే అనమాట. బ్రహ్మకడిగిన పాదము బ్రహ్మము తానెని పాదము, చల్లగి వసుధ కొలిచినది పాదము బలి తల మోపిన పాదము, తలగ కగగనము తన్నిన పాదము బలరిపుగా చిన్న పాదము, బ్రహ్మకడిగిన పాదము బ్రహ్మము తానెని పాదము. ఒకప్పుడు కళ్యాణి రాగంలో పాడేవారు దీన్ని, తర్వాత ఇప్పుడు మార్చేశారు రాగాలు. ఈ మా రాగాలు ఆధునికులు మార్చారు తర్వాత తర్వాత అన్నమాచార్య ప్రాజెక్ట్ వచ్చాక. కానీ ఒకనొకప్పుడు ఘంటసాల వారు కూడా ఈ కళ్యాణి రాగంలోనే చాలా అద్భుతంగా పాడాడు ఆయన. సరే మొత్తం మీద అదో పక్కన పెడితే ఏ రాగం ఎలా పాడుకున్నా పర్వాలేదు, మొత్తం మీద రాగం అంటూ ఉంటే చాలు, అనురాగం అంటూ ఉంటే చాలు. ఆ విధంగా ఆనాడు లోకాలని తన్ని, ఆకాశాన్ని తన్ని, బలిచక్రవర్తి నెత్తి మీద పెట్టిన పవిత్రమైన పాదము కలిగిన ఓ వామన రూపం ఎత్తిన శ్రీకృష్ణ పరమాత్మ నీకు జయము కలుగుగాక. క్షత్రియ రుధిరమయే జగదపగత పాదం స్నపయసి పయసి జనిత భవతాపం, కేశవాధృత భృగుపతి రూప జయ జగదీశ హరే, జయ జగదీశ హరే. ఒకప్పుడు ఈ భూమండలాన్ని పరిపాలిస్తున్న కొంతమంది రాజులు కార్తవీర్యార్జునుడి లాంటి వాళ్ళు రెచ్చిపోయి మహాత్ముల్ని నాశనం చేశారు, బ్రాహ్మణ హత్య చేశారు. దాంతో బ్రాహ్మణ వంశంలో పుట్టి శ్రీవత్సగోత్రంలో పుట్టి భార్గవుడై జమదగ్ని కొడుకు అయి మంచి గండ్రగొట్టలు ఒకటి పుచ్చుకుని 3 ఏళ్ళు 21 పర్యాయాలు కనిపించిన వాడిని కనిపించినట్టే క్షత్రియుల్ని నరికి అవతల పారేశాడు. ఆ నెత్తురంతా పట్టుకొచ్చి కురుక్షేత్రంలో పెద్ద 5 మడుగులు చేశాడు. ఇప్పటికి కూడా కురుక్షేత్రంలో శమంత పంచకం అని 5 మడుగులు ఉంటాయి. ఆ మడుగులలో తప్పక స్నానం చేసి తీరాలి. ఒకప్పుడు రక్తంతో ఆ మడుగులు ఏర్పాటు చేసి ఆ తర్వాత రక్తాన్ని చూచి మళ్ళీ లోకం భయపడుతుంటే గంగానదిని తీసుకొచ్చి గంగను అందులో పోసి ఆ 5 మడుగులు పవిత్రం చేశాడు. ఈ విధంగా క్షత్రియుల యొక్క రుధిరముతో సమస్త పాపాలు తొలగించి జగత్తుకి శమంత పంచకం ఇచ్చిన ఓ భృగుపతి రూప భార్గవరామ పరశురామ, ఆ పరశురామ రూపంలో ఉన్న కృష్ణ నీకు జయముగుగాక. మళ్ళీ ఏం చేశాడు, క్షత్రియ సంహారం చేసినందుకు ప్రాయశ్చిత్తంగా ఆ క్షత్రియ వంశంలో మళ్ళీ రాముడిగా పుట్టాడు. అంటే భగవంతుడు అన్ని చేప, పంది, తాబేలు, సింహం, నరుడు, బ్రాహ్మణుడు, క్షత్రియుడు, బుద్ధుడు, ఇలా ఒకటేమిటి అన్ని రూపాలు ఆయన ఎత్తాడు. అంటే అన్ని జాతులు నేనేరా పిచ్చాళ్ళు, అలారా మీరు కొట్టుకు చచ్చిపోతున్నారు కానీ మీరు ఎన్ని రూపాలు లేవు అన్నీ నేనే అని చెప్పాడు చివరికి వచ్చేసరికి. ఈ విధంగా ఏం చేశాడు ఈసారి మళ్ళీని వితరసి దిక్షురణే దిక్పతి కమనీయం దశముఖమౌళి బలిం రమణీయం కేశవాధృత రామశరీర కేశవాధృత రామశరీర జయ జగదీశ హరే జయ జగదీశ హరే. కొంచెం రామావతారం అంటే ఆయనకు బాగా ఇష్టం, అందుకే ఇక్కడ కొత్త గొప్ప గొప్ప అలంకారాలు చూపించాడు. ఈ అవతారంలో రావణాసురుడికి 10 తలలు ఉన్నాయి. ఈ 10 తలలు ఏమిటి, నిజానికి 10 ఇంద్రియాలు. మనలో 5 జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు ఉన్నాయి. జ్ఞానేంద్రియాలంటే ఏమిటి, కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం, వీటిని జ్ఞానేంద్రియాలు అంటారు. వీటి ద్వారా మనం జ్ఞానాన్ని పొందుతున్నాం కనుక, తెలుసుకుంటున్నాం కనుక, ఇవి జ్ఞానేంద్రియాలు. కళ్ళే లేకపోతే ఇక్కడ ఎవడే ఉన్నాడో ఏం తెలుస్తుంది? అప్పుడు నీకు చూపు అనే జ్ఞానం ఎక్కడుంది? జ్ఞానం కావాలంటే చూపు ఉండాలి ముందు. ఇప్పుడు నేను చెబుతున్నది వినబడాలంటే చెవి ఉండాలి, అందుకే శ్రవణేంద్రియం జ్ఞానేంద్రియం అంటారు. ఒక ఆయన పురాణం అంతా అయిపోయాక అన్నాడు, ఇందాక నుంచి మీరు చేతులు ఇలా ఊపుతున్నారు, నోరు ఇలా ఎత్తున్నారు, వాట్ ఆర్ యూ డూయింగ్ అని అడిగాడు. ఆ తర్వాత తెలిసింది ఆయనకి బ్రహ్మచెవుడు అని. అలాంటి వాడికి చెవులు లేకపోతే ఎంత చెప్పినా ఉపయోగం లేదు. కాబట్టి ఈ చెవులు, ఈ ముక్కు, ఈ కళ్ళు, ఈ నాలుక, చర్మం, ఇవి ఉంటే జ్ఞానం కలుగుతుంది కనుక వీటిని జ్ఞానేంద్రియాలు అన్నారు. ఇంకా కర్మేంద్రియాలు, పనులు చేయడానికి పనికొచ్చే ఇంద్రియాలు 5 ఉన్నాయి. అది ఒకటి మాట్లాడే మాట, వాక్కు, చెయ్యి, కాలు, మలమూత్ర ద్వారాలు. ఈ 5 కలిపి కర్మేంద్రియాలు అంటారు. ఈ జ్ఞానేంద్రియాలు, ఈ కర్మేంద్రియాలు 10 తలలుగా రావణాసురుడికి ఉన్నాయి. దాంతో వాడు రెచ్చిపోయాడు, లోకాలని నాశనం చేశాడు. ఈ లోకాల్లో 10 దిక్పాలకులు ఉన్నారు తెలుసు కదా. మనకి ఎన్ని దిక్కులు ఉన్నాయి, దశ దిశలు, తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పశ్చిమం, వాయవ్యం, ఉత్తరం, ఈశానం, ఆకాశం, భూమి. ఈ 10 కలిపి దశ దిశలు అంటారు. ఈ 10 తలకాయలతో 10 దిక్కుల్లో ఉండే పరిపాలకుల్ని అంటే ఇంద్రుణ్ణి, అగ్నిని, యముణ్ణి, నిరుతిని, వరుణుణ్ణి, వాయువుని, కుబేరుణ్ణి, ఈశానుణ్ణి, ఊర్ధ్వముఖుణ్ణి, అధోముఖుణ్ణి, ఈ 10 దేవతల్ని చితక్కొట్టి పారేశాడు వాడు, ఏడిపించాడు. అందుకని రాముడు ఏం చేశాట, రామావతారం ఎత్తి 10 బాణములతో ఈ 10 తలకాయలు నరికి ఈ 10 దిక్కుల్లో ఉండేటటువంటి దేవతలకు బలిగా ఇచ్చాట. వితరసి దిక్షురణే దిక్పతి కమనీయం దశముఖ మౌళి బలిం కమనీయం. దశముఖుడి యొక్క 10 తలలు ఈ 10 దిక్పాలకుల్ని వాడు పీడించినందుకు బలిగా ఇచ్చాడు. భూతప్రేత పిశాచాలకి బలులు ఇస్తారు, కానీ దేవతలకి బలి ఇవ్వకూడదు. అయినా వీడు చేసిన పాపానికి ఈ 10 తలలు 10 దిక్కుల్లో ఉన్న దిక్పాలకులకి బలిచ్చాడు. బలిచ్చినప్పుడు ఎలా ఉండాలి అసలు? ఒక మేకను నరికామంటే ఆ రక్తం బయటకు వచ్చేసి బాబోయ్ నేలంతా అతి భయంకరంగా ఉంటుంది. ఆదివారం వచ్చిందంటే ఆ ఏలూరు దగ్గర ఓ దరిద్రపేట ఉంది, అక్కడ పొద్దున్నే కొట్లు పెట్టేస్తారు. ఆ కొట్టు పెట్టేటప్పుడు ఒకసారి చూశాను, ఇంత కత్తి పెట్టి ఒక్క దెబ్బగా మేక నరికేశాడు. ఆ తలకాయ పడిపోయింది, ఆ రక్తం బొచ్చల పడిపోయి ఓ ధార. ఆ తర్వాత చర్మం పీకవతలు పారేసి దొంగ మీద పెట్టి ఈ మాంసాన్ని పట్ట 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 కత్తి పెట్టి కొట్టేస్తే మన వాళ్ళు బారులు తీరి పొట్లాలు కట్టి ఇంటికి పట్టుకెళ్ళి దాన్ని నోట్లో వేసుకు తినేసి ఇప్పుడు పురాణం వింటారు ఏం ఎరగనట్టుగా అని నేను నల్లేసమ్మ వ్యాసుడు అన్నాడు. మళ్ళీ నా మీద పడకండి. ఎందుకు చెబుతున్నానంటే అప్పుడు ఈ మాట ఎందుకు చెప్పాను, ఈ బలివ్వగానే ఆ రక్తం అంతా పడిపోయి ఒక రకమైన జుగుప్స కలుగుతుంది, భయం కలుగుతున్నావునా. కానీ రాముడు రావణాసురుడి తలలో నరికితే ఎక్కడ కమనీయంగా అందంగా ఉందిట బలి, అంటే రక్తం నేల మీద చెందకుండా అంత హాయిగా చంపాడు. చంపడంలో కూడా హ్యాపీగా చంపాలి, చంపడం నెత్తురు రాకుండా చంపడం అంటారు, చేతికి నెత్తురు అవ్వకుండా చంపేట. ఆ విధంగా రావణుణ్ణి బలిచ్చిన మహానుభావుడైన దిక్పతులకి మూలకారకుడైన ఆ రామావతారం ఎత్తిన కృష్ణ నీకు శుభము కలుగుగాక. ఇంకా ఇక్కడ అసలు అవతారం మనం ఈ నైమిషారణ్యానికి సంబంధించిన అవతారం బలరామావతారం. ఆ బలరాముడు ఒక గొప్ప వస్త్రం కట్టుకుంటాడు, ఆ వస్త్రము ఆయన రూపాన్ని ఇందులో వర్ణించారు. వహసి వపుషి విశదే వసనం జలదాభం హలహతి భీతి మిళిత యమునాభం కేశవాధృత హలధర రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే. బలరాముడు కూడా నల్లగా తెల్లగా ఉంటాడు, అందంగా ఉంటాడు. కృష్ణుడు నల్లగా ఉంటాడు, బలరాముడు తెల్లగా ఉంటాడు. తెల్లని బలరాముడికి వాళ్ళ అన్నగారు నల్లని బట్టిచ్చాట. అన్నయ్య నువ్వు అసలే తెల్లగా ఉంటావు, తెల్లని బట్టలు కట్టుకుంటే చూసేవాళ్ళంతా నీ వెంట పడతారు, అందుకని నువ్వు నల్ల బట్ట కట్టుకోవాలని బొత్తిగా నల్లని బట్టిచ్చాడు. ఈయన తెల్లని వాడు నల్లని బట్ట కట్టుకుని యమునా నదీ తీరంలో తిరుగుతున్నాడు. అప్పుడు యమునా నది నుంచి గాలి వచ్చింది, ఆ గాలికి ఆ వస్త్రం ఎలా ఉంది, ఇలా కదులుతోంది. నల్లని వస్త్రం గాలికి కదులుతుంటే చూడడానికి ఎలా ఉందో తెలుసా, బలరాముడు విశాలమైన తన శరీరానికి యమునా నదినే పట్టుకొచ్చి బట్ట కింద కట్టాడేమో, యమున వణికిపోతూ ఆయనకి బట్ట అయ్యిందేమో అన్నట్టుగా ఉందిట. ఇక్కడ కూడా ఒక కథ చెప్పాలి మీకు. ఒకప్పుడు బలరాముడు గోపికలతో కలిసి కృష్ణుడు లేనప్పుడు యమునా నదీ తీరంలో రాసక్రీడలు ఆడాడు. ఆ సమయంలో గోపికలంతా యమునా నదిలో స్నానం చేయాలని కోరికగా ఉంది అన్నారు, జలక్రీడలు ఆడదామన్నారు. అప్పుడు ఆయన యమునా నదిని, ఓ యమున ఇలా రా, నేను గోపికలతో కలిసి నీళ్లు చల్లుకుని ఆట ఆడుకుంటాను, జలక్రీడలు దగ్గరికి రా అంటే బోడి నువ్వు పిలిస్తే వస్తానా, నేను నదిని నా దగ్గరికి నువ్వు రా అంది. దాంతో ఆయనకు ఒళ్ళు మండింది, నాగలెత్తి ఆ యమునా నదిని ఇలా ఈడ్చాడు. దాంతో యమునా నది వంకర తిరిగి ప్రవహిస్తుంది. ఇప్పటికి కూడా అక్కడ చూడండి, బృందావనం దగ్గర ఒక ప్రాంతంలో ఇలా వంకర తిరిగి యమున ప్రవహిస్తుంది, నాగలితో ఇలా పక్కకి లాగేశాడు ఆయన, అంటే నదిని కూడా పక్కకి మళ్లించేశాడు. ఆ దెబ్బతో యమున వణికిపోయి ఆయనకి రెండు చేతులు జోడించి నమస్కరించింది. యమున నల్లగా ఉంటుంది, నల్లగా ఆయన యొక్క నాగలి దెబ్బకి ఉన్న భయపడిపోయి, నాగలి దెబ్బకి భయపడి నల్లగా ఉన్న యమున ఈయన వస్త్రంగా మారి ఇలా గజగజ వణుకుతోందేమో అన్నట్టుగా ఉంది వస్త్రం. అంటే గాలికి కదులుతున్న నల్లని వస్త్రం ఆయన నాగలి దెబ్బకి వణికిపోతున్నటువంటి యమునా నది వలె ఉందని వర్ణించారు. అలాంటి హలధర రూపం నాగలిని ధరించిన బలరామ రూపంలో ఉన్న కృష్ణ నీకు జయము కలుగుగాక. నిందసి యజ్ఞ విధేరహ శృతి జాతం సదయ హృదయ దర్శిత పశుఘాతం కేశవాధృత బుద్ధ శరీర జయ జగదీశ హరే జయ జగదీశ హరే. యజ్ఞంలో కొంతమంది పశువుల్ని బలిచ్చేవారు, ఇప్పటికి కూడా కొన్ని చోట్ల అమ్మవార్లకు బలులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఆ బలిని చూచి హృదయం కరిగిపోయింది బుద్ధుడికి. అందుకని ఈ యజ్ఞములలో బలి ఇవ్వకూడదు, పశుఘాతం పనికిరాదు, దయతో ఉండండి, అహింస పరమో ధర్మ అని లోకానికి చాటి బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, అహింస పరమో ధర్మ అని లోకములో హింసాపూర్వకమైన యజ్ఞములను తిరస్కరించిన ఓ బుద్ధ శరీర నీకు జయము కలుగుగాక. బుద్ధుడి కాలంలో మహారాజులంతా వేటకెళ్ళి జంతువులు తినేవారు, ఇంకా బుద్ధుడు వచ్చాక మాంసాహారం పూర్తిగా మరి. ఇప్పటికి కూడా బౌద్ధులు పరమ అహింసా స్వరూపులండి. బాబోయ్, మనం బ్రిటిష్ ఎయిర్వేస్ ఎక్కామంటే అమెరికా వెళ్ళడానికి బ్రిటిష్ ఎయిర్వేస్ కూడా ఉంది కదా, అది మనకి డాలస్ నుంచి వాళ్ళకైతే తెలుస్తుంది, డైరెక్ట్గా వచ్చేస్తుంది. మధ్యలో ఫ్రాంక్ఫర్ట్ దగ్గర కదా ఓ చోట ఆపి మళ్ళీ తర్వాత ఎక్కడి నుంచి మారుస్తాడు మనం. లండన్ ఒకటి ఉంది, మొత్తం మీద మా రెండు చోట్ల నుంచి. అందులో వాళ్ళు పూర్తిగా హిందూ వెజిటేరియన్ అని పెడితే మాత్రం పాలు కూడా ఇవ్వరు. ఆవు పాలల్లో కూడా కొవ్వు ఉంటుంది, అది కూడా మాంసాహారంతో లెక్క అని అంత జాగ్రత్తగా ఇస్తున్నారు. అంత మనం అంటే అంత విలువిస్తూ. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, గౌతమ బుద్ధుడు రాని క్రితం కొంతమంది బలులిచ్చి హింసలతో వ్యాపారం చేసేవారు, దానితో యజ్ఞం చేసేవారు. బుద్ధుడు వచ్చాక హింసని తిరస్కరించి అహింస పరమో ధర్మ అని దాచాడు. అహింస కంటే గొప్ప పరమ పవిత్రమైన ధర్మం మరొకటి లేదని చెప్పాడు. అలా అహింసని లోకంలో వ్యాపింపచేసిన బుద్ధ శరీరా నీకు జయము కలుగుగాక. ఇంతవరకు ఒక ఎత్తు, ఇక్కడి నుంచి మళ్ళీ విజృంభించాడు జయదేవుడు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని ఇందులో చూపించేశాడు అనమాట. ఎందుకంటే రాబోయే కాలం అటువంటిది కనుక, ఇప్పుడున్నది ఇలా ఉందంటే కాలం ఇంకా భవిష్యత్తులో ఎలా ఉంటుందో తెలుసా? ఎవరిని ఎవరూ నమ్మరు. భార్యాభర్తలిద్దరూ ఒకళ్ళొకళ్ళు నరుక్కు చచ్చిపోతారని చెప్పారండి రాబోయే కాలంలో. పిల్లలు తల్లిదండ్రులు చంపుతారు, తల్లిదండ్రులు పిల్లలు చంపుతూ ఉంటారు. ఎక్కడ డబ్బు లేకపోతే జోదము లేకపోతే పదవి, ఈ మూడింటి మీదే వ్యామోహం పెరిగిపోతుంది. తెగ తింటారు, ఏమి తింటారో తెలియదు, ఏది తాగుతారో తెలియదు, విచ్చలవిడితనం పెరిగిపోతుంది. ఎవరిని ఎవరు నమ్మరు, లోకమంతా నాశనమైపోతుంది. ఇంకా కొంతకాలానికి మనిషి పక్కవాణ్ణి చంపితే కానీ బ్రతకలేనంత దుస్థితికి వచ్చేస్తాడు. అది రాబోయే కలికాల ప్రభావం. ఈ కలికాలంలో కేవలం ధనమే రాజ్యం వెలుతుంది, క్రూరత్వం పెరిగిపోతుంది, వేదధర్మం నాశనమైపోతుంది, యజ్ఞములు నాశనమైపోతాయి, ఈ స్నానాలు సంధ్యలు ఉండవు, మనుష్యులు మనుష్యుల్ని పీక్కు తింటారు, కరువు కాటకాలు పెరిగిపోతున్నాయి, భూమి మీద జలం తగ్గిపోతుంది, హిమాలయ పర్వతాలు కూడా ఉడికిపోయి చివరికి అవి వేడి కొండలుగా మారిపోతాయి, ఇసుక పర్ర మిగిలిపోతుంది. అలాంటి భయంకర కాలంలో శ్రీకృష్ణుడు కల్కి అనే పేరుతో పుడతాడనమాట. ధృత కల్కి శరీరా జయ జగదీశ హరే, జయ జగదీశ హరే. క్రూరులు, లోక కంటకులు, మూర్ఖులు, తక్కిన వాళ్ళందరినీ నాశనం చెయ్యాలని ఆయుధాలు బాంబులు పెట్టేవాళ్ళు తయారైనప్పుడు, అటువంటి మ్లేచ్చుల్ని నాశనం చేయడం కోసం తెల్లని గుర్రం మీద 25 సంవత్సరాలు వయస్సు కలిగిన యువకుడిగా పుట్టి నల్లని ఒత్తైన ఉంగరాల జుట్టు అలా వేళ్లాడుతూ ఉండగా పొడవైన కత్తి పుచ్చుకుని ఈ జనాన్ని నరుక్కుంటూ పోయి పాపాత్ముల్ని మళ్ళీ ధర్మ సంస్థాపన చేస్తాడు. ఈ విధంగా ధర్మ సంస్థాపన చేయడానికి కల్కి అవతారం ఎత్తబోతున్న ఓ కృష్ణ నీకు నమస్కారము, నీకు శుభము కలుగుగాక, జయము కలుగుగాక. కల్కి ఇంకా పుట్టడానికి చాలా కాలం ఉంది, కంగారేం పడకండి. మీరిప్పట్లో చూడరు, ఇంకా కొన్ని వేల సంవత్సరాలు గడిస్తే కానీ యుగాంతం కాదు, దానికి చాలా టైం ఉంది. కలియుగం 432,000 సంవత్సరాలకు ఇంత చేసి 5127 గడిచింది.